అందరికీ నమస్కారం. శ్రీ గురు చరిత్ర 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో గోకర్ణ క్షేత్రం యొక్క మహత్యాన్ని గురించి చెప్పబడుతుంది. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్ర మహిమను ఇంకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరుగల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన రాక్షసుణ్ణి చూశాడు. ఆ రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుణ్ణి పిలిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకోమ్మని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో ఆ రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రార్థానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాన్ని కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని ఆ రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసాన్ని వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అయిపోతావు అని శపించాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు ఆ రాజు కూడా కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోయాడు. కానీ పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపమని హెచ్చరించి, శపించే సమయంలో చేతిలోకి తీసుకున్న ఆ జలాన్ని తన పాదాలపైనే పోసుకొమ్మని ప్రార్థించింది. ఆ రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని శాపకల్మషమైన అంటే అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని వశిష్ఠ శాపం వల్ల బ్రహ్మరాక్షసుడై కల్మష జలాన్ని పాదాల మీద పోసుకున్న కారణంగా కల్మషపాదుడు అనే పేరుతో బ్రహ్మరాక్షసుడుగా మారిపోయాడు. అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరముల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచటి క్రూర జంతువులను మనుషులను కూడా పట్టుకుని తింటూ ఉండేవాడు. అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతననెప్పుడూ వెంటాడుతూ ఉండేది. ఒకసారి అతడొక బ్రాహ్మణుణ్ణి చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వరూపాన్ని నీవు పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి నీవు భార్యాసంగమం చేస్తే నశిస్తావు అని శపించింది. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలోకి ప్రవేశించాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తోంది. ఆమెను చూస్తూనే రాజు కన్నీళ్లతో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఖిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు. వారు మార్గమధ్యంలో గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథను విన్నవించుకున్నారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా, భయపడవద్దు. పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యాపాతకం నిన్నేమి చేయగలదు? ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేమున్నది? ఆ క్షేత్ర మహాత్యాన్ని తెలిపే విషయాన్ని నేను స్వయంగా చూచినది నీకొకటి చెబుతాను, విను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుని పోవడానికి శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా వారు ఆమె వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగారు. పూర్వం ఈమె సౌదామిని అనే పేరు గల అందమైన బ్రాహ్మణ కన్య. ఈమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికే, అంటే ఆమెకు పిల్లలు కలుగకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమటి వాణిని ఉంచుకుంది. కానీ జారత్వం ఎన్నడూ దాగదు కదా. త్వరలో ఆ రహస్యం వారి బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వయస్సునితో జీవించను ఆరంభించింది. అతని దుస్సాంగత్యంతో ఆమె మద్యపానానికి కూడా అలవాటు పడింది. ఒకనాడు ఆమె కళ్ళు దాగిన మైకంలో ఆవుదూడను ఒక దానిని మేక అనుకుని చంపి దాని తలను మరుసటి నాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూసి తను చేసిన తప్పుని నిజాన్ని కప్పిపుచ్చుతూ, అయ్యయ్యో, ఆవుదూడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది. ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి మరణించి నరకంలో శిక్షలు అనుభవించి ఆ తర్వాత కర్మశేషం వల్ల ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి కుష్ఠిరోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక మహాశివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నమెవరూ వండరు గనుక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు. అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటన్నిటినీ జారవిడిచింది. ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివపూజ. ఆ రోజంతా తిండి లభించనందువల్ల ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్టయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం వినింది. తెలియక చేసిన ఆ వ్రతం వల్ల ఈమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మలను శంకరుడు పంపారు అని చెప్పారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతాన్ని చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్ళారు. అబుద్ధిపూర్వకంగానే చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి సేవించు. ఆ బ్రాహ్మణీ శాపం నుండి విముక్తుడవవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని ఇంకా ఇలా వివరించసాగారు. గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రం మరొక్కటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే, గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనము స్మరణము వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వల్ల తమ అభీష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టవసువులు తూర్పు ద్వారంలోను, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణద్వారంలోను, వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను, విశ్వావసువు, చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము అక్కడ నిలిచి ఆయన్ను ఉపాసిస్తూ ఉంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కర్ణుడు మొదలైన మునీశ్వరులు, కృతయుగంలోని విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలైన మహర్షులు, సనక సనందనాది బ్రహ్మమానస పుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు నిత్యము గోకర్ణేశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. రావణుడు మొదలైన రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు ఫలితాన్నిస్తాయి. అప్పుడు ఆ రాజు భార్యాసమేతంగా గోకర్ణానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి సేవించి శాపము నుంచి విముక్తుడయ్యాడు. కనుక ఓ నామధారక, ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివలింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధు జీవనుడైన శ్రీపాద స్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాల పాటు ఉండి ఆ క్షేత్ర మహాత్యాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత ఆయన కృష్ణాతీరంలోని కురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు. ఇంతటితో 7వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.